మాట్లాడినవన్నీ ఇంకో తలకాయతో చేసేవాడు, ఈ ఉత్తరం వైపు ఉన్న తలతో. ఆ తలకాయలో నుంచి నల్లని కొన్ని రకాల విచిత్రమైన పక్షులు వచ్చి లోకానికి ఎగిరిపోయాయి. ఈ పక్షులన్నీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గురుద్రోహం, బ్రహ్మహత్య, శవహత్య నువ్వు అనుభవించాలి అనుభవించాలి అని ఈ పిచ్చుకలు, ఈ తైత్తిరీ పక్షులు ఘోషించి ఘోషించి ఎగిరిపోయాయి. ఇంద్రుడు వణికిపోయాడు. అప్పటిదాకా ఇంద్రుడు చాలా అందంగా బంగారపు రంగులో ఉండేవాడు. ఈ హత్య చేయగానే ఓటేమో ఇంత పూర్వం గురుద్రోహం, ఇప్పుడు చూస్తే మరో గురు ద్రోహమే కాకుండా గురు హత్య, చచ్చిన వాడి తలకాయలు కూడా నరికించడం, ఇన్ని పాపాలతో చూస్తూ ఉండగా ఇంద్రుడి శరీరం నల్లగా అయిపోయింది. గౌడుగేది చర్మం లాంటి చర్మం తయారైపోయింది దానికి. ఇంక ఇంద్రుడు వణికిపోయాడు. సింహాసనం మీద కూర్చుందామంటే ఆ సింహాసనం దగ్గర కూర్చుని మూడు బ్రహ్మరాక్షసులు, నేను బ్రహ్మహత్యని, నేను గురుద్రోహ పాపాన్ని, నేను శవహత్యా పాపాన్ని, రారా రా నిన్ను కొరుక్కు తింటాం, నీ రక్తం తాగుతాం అనగానే ఇంకక్కడ ఉండలేక వణికిపోయి రివ్వున అక్కడి నుంచి ఎగిరిపోయాడు. భూలోకానికి వచ్చేశాడు. భూలోకంలో నిషధ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం హిమాలయాల్లో ఉన్నది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద చెరువు ఉంది. ఇప్పుడు కైలాస పర్వతంలో మానసరోవరంలో గిరి ప్రదక్షిణ చేస్తారు చూసారా, అక్కడ మూడవ కొండ వస్తుంది. ఆ మూడవ కొండకి నిషధ పర్వతము అని పేరు. అక్కడికి వచ్చాడు ఇంద్రుడు అనమాట. కైలాస పర్వతానికి వెళితే ఒక పెద్ద పర్వతం చుట్టూ తిరుగుతారు. అందులో ఓ చోట కొంత దూరం వెళ్ళాక కొండలు కనపడుతుంటాయి, గుట్టల ఎత్తుగా ఎత్తుగా. అందులో మూడవ కొండ, మనం మానసరోవరంలో స్నానం చేయగానే ప్రయాణం చేయగానే కనబడే మూడవ కొండకి నిషధ పర్వతము అని పేరు అనమాట. ఆ పర్వతంలో కూడా ఒక పెద్ద సరస్సు ఉంది. అందులో కొన్ని తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల్లో ఒక నాళంలో దూరిపోయి సూక్ష్మ రూపంతో దాక్కున్నాడు. ఇంద్రుడికి కూడా కర్మయోగం అలా వచ్చిందనమాట. అందుకే కిరాతార్జునీయంలో ఇంద్రుని గురించి తపస్సు చేస్తుంటే అర్జునుడు, వాడేం గొప్పవాడయ్యా, నిషధ పర్వతం మీద ఉన్న తామర పువ్వును అడిగితే చెబుతుంది వాడు ఎటువంటి వాడు అంటాడనమాట. అది కూడా మనం ఎలాగో కిరాతార్జునీయ హరవిలాసంలో చెప్పుకుంటాం అర్జునుడి తపస్సు, అప్పుడు చెప్పుకుందాం అది. అందులో దాక్కున్నాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, ఈలోపు ఏం చేశాడు ఈయన నారద మహర్షి ఈ ఇంద్రుడి దగ్గరికి పరుగు పరుగుని వెళ్ళి, ఒరే నువ్వు దాక్కుంటే ఎలాగరా, నీకు ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తున్నానన్నాడు. వెంటనే గురువుగారికి నమస్కరించి ఓం నమశివాయ అన్నాడు. ఆ మంత్రం 10,000 పర్యాయాలు జపించగానే నల్లని రూపం కాస్త మళ్ళీ తెల్లని రూపంలోకి వచ్చింది. హమ్మయ్య అనుకుని మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ త్వష్ట ప్రజాపతికి ఆగ్రహం కలిగింది. నా కుమారుణ్ణి చంపావా, హత్యాపాపం పొందావా, ఆ పాపం నిషధ పర్వతంలో తలదాచుకుంటూ ఉంటే మధ్యలో నారద మహర్షి వచ్చాడా, నీకు శివపంచాక్షరి ఉపదేశించాడా, ఆ పంచాక్షరి మంత్రంతో పాపాన్ని పోగొట్టుకుని మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నావా, ఆ సింహాసనం మీద నువ్వు ఎలా కూర్చుంటావో చూస్తాను అని వెంటనే ఏం చేశాడు, అయింద్రం కరోమి, ఇంద్రుడు లేకుండా అనింద్రం లోకం కరోమి, ఇంద్రుడు లేని లోకాన్ని తయారు చేస్తా, అంటే ఇంద్రుడిని నాశనం చేస్తానన్నాడు. ఓరి ఇంద్ర, అతి పవిత్రమైన బంగారంతో తయారు చేయబడిన సింహపు తలాటములు రెండు వైపులా కలిగిన, ఇప్పుడు చూసారా ఈ కుర్చీకి ఇటు ఇటు రెండు సింహం బొమ్మలు ఉంటాయి, దీనికి సింహాసనం అని పేరు అన్నమాట. ఈ మొత్తం బంగారంతో చేసి మధ్యలో మెత్తని పరుపు వేసి దాని మీద కూర్చుంటే అది సింహాసనం. నాకు కూడా అదృష్టం బాగుండి, అంతకాపోయినా కొంత సింహాసనం ఇచ్చారు లేండి. బంగారపు సింహాసనం కాకపోయినా ఇంకో టింగారపు సింహాసనం ఇచ్చారు. ఈ సింహాసనం మీద నువ్వు ఎలా కూర్చుంటావో చూస్తాను ఇంద్ర అని వెంటనే ఏం చేసేట, ఒక మహాయజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞంలో కోపంతో యజ్ఞం ఏది చేయకూడదు, కోపం తగ్గించుకుని ప్రశాంతంగా పూజ చేయాలి. పూజలు చేసేటప్పుడు అందుకే పక్కన సెల్ ఫోన్లు వద్దు అంటాను. ఆ సెల్ ఫోన్లో అవతల నుంచి ఏమాట వస్తుందో తెలియదు, దాంతో ఆందోళన, దాంతో శివుడి నెత్తి మీద తలబరాలు పోయమంటే ఆ నా తలబరాలు పక్కనున్న రాఘవేంద్ర మీద పోసేస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడూ కూడా అనుక్షణము కూడా ఉద్వేగం లేకుండా అనుద్విగ్న మనస్కులై చెయ్యాలి. ప్రశాంతంగా కురాధావేశాలు విడిచిపెట్టాలి. గుళ్ళోకి వెళ్ళాం, అక్కడ భర్తగారు ఏమే కొంచెం పక్కకి తప్పుకో అన్నాడు అనుకోండి, నన్ను తప్పుకోమంటాను కోపగించిందంటే ఆ కోపంలో ఏం చేస్తుందో తెలియదు. దాంతో ఎదురుగుండా ఉన్న గణపతి యొక్క శివుడి యొక్క అనుగ్రహం పోయి ఆగ్రహానికి గురవుతాం. అందుకని ప్రశాంతంగా ఉండండి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒక మాట అనుకుని వెళ్ళండి. లోపలికి వెళ్ళినప్పుడు భర్తగారు తిడితే నేను నమశివాయ అంటాను, భార్యగారు తిడితే నమశివాయ అంటాను, అంతేకాని నీ అంతం చూస్తానని అనకండి, కోపంతో తిట్టకండి. ఆకాశేపు తిట్టుకోకుండా ఉండలేంటండి, యావత్ జీవితం తిట్టుకుంటూనే ఉన్నారు కదా. 5 నిమిషాలు టెంపుల్లో ఉన్నప్పుడైనా సింపుల్గా ఉండలేమా? ఎందుకు వండలేం, మనం తలుచుకుంటే వండగలం. ఈ రోజు నుంచి గురువు గారికి మాట ఇవ్వండి, గుళ్ళో ఉన్నంతసేపు మాత్రం తిట్టుకోం, అంటే బయటకు వచ్చాక తిట్టుకోమని కాదు, ఎక్కడా బాగానే ఉండాలని కోరతాను, కనీసం 5 నిమిషాలైనా భర్త గారి మాట, భార్య భార్య గారి భర్త భర్త వినేటట్టుగా అనుకోండి. ఎందుకైనా మంచిది, గురువు గారు మేము అలా ఉండలేమనుకుంటే నీకు నీవే నాకు నేనే అని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళొచ్చేయండి, గొడవ వదిలిపోతుంది. అప్పుడు ఎవళ్ళు ఒకరినొకరు తిట్టుకునే అవకాశం ఉండదు కనుక. ఆ తెలివితేటలు ఉన్న వాళ్ళు చాలామంది విడివిడిగా పెడుతున్నారు, అందుకే ఈ బాధపడలేక. ఉద్వేగం వల్ల, క్రోధం వల్ల మంత్రం కాస్త అపవిత్రం అయిపోతుంది. అందువల్ల ఇతడు ఏం చేశాడు, ఇంద్రుని చంపడం కోసం అటువంటి ఇంద్రుని జయించే మహావీరుడైన కొడుకు రావాలి అని యజ్ఞంలో మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రోచ్చారణలో ఇంద్రశత్రో వివర్ధస్వగా, ఇంద్రుడికి శత్రువుగా పుట్టే ఓ కుమార వర్ధిల్లు అని మంత్రం చదివేటప్పుడు ఆయాసంలో ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రు అని కలిపి ఉంటే పుట్టినవాడు ఇంద్రుడు అంతం చూసేవాడు, కానీ ఈయనకు ఆయాసం వల్ల ఏమైంది, ఇంద్ర అని ఆపాడు, శత్రు అన్నాడు. అప్పుడు ఏమైంది, ఓ ఇంద్ర ఓ నా శత్రువా, నువ్వు అభివృద్ధి చెందు అని అర్థం వచ్చింది. అంటే ఇంద్రుడే అభివృద్ధి చెందాలన్నాడు అనమాట ఆయన. అందుకే మంత్రం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ అక్షరం ఎక్కడ విడదీయాలో అక్కడ తెలియకపోతే రోజు మంత్రం చదివినా ఎందుకు ఫలించట్లేదు అంటే కారణం ఇదే, అక్కడ ఒక అర్థం ఉంటే నువ్వు ఒకటి చదువుతావు అనమాట. ముదాకర తమోదకం అన్నమా, ఆత్మోదకం, ఆత్త అంటే పొందబడిన, సంతోషముతో పొందబడిన మోదకము కలవాడా, అంటే విఘ్నేశ్వర నీ చేతిలో కుడుము ఉన్నది అని మనం చెప్పే బదులుగా ముదాకర తమోదకం అన్నావంటే నీకు తమస్సు పట్టుకుంటుంది, చీకటి పట్టుకుంటుంది. ఏ మంత్రమైనా అంతే, గణానాంత్వాన్న అంతే, నమశివాయ అన్న అంతే, ఎక్కడ చేపెట్టాలో ఎక్కడ తూపెట్టాలో ఎక్కడ విడదీయాలో అర్థం తెలియకుండా విడదీస్తే కంపు అవుతుంది. కాబట్టే హాయిగా హరహర మహాదేవ అనుకోండి రాని ఆయన, ఇలాంటి నామములకైతే గొడవ లేదు, హరహర అనడానికి బదులు హా ర అన్న ఆయన అనుగ్రహిస్తాడు. కానీ వేదమంత్రం దగ్గర అలా కుదరదు, స్వరం స్వరమే, శబ్దం శబ్దమే, అపశబ్దం వల్ల చాలా ప్రమాదములు ఉన్నాయన్నమాట. అలాంటి అపశబ్దముల వల్ల భ్రష్టత్వం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. లలితా సహస్రనామంలో కూడా చదివేటప్పుడు కొంచెం, అవి నామాలు కాబట్టి మీరు ఒకవేళ అపశబ్దం చదివినా కొంప మొలగదు, కానీ సాధ్యమైనంత వరకు అర్థం తెలుసుకుని చదివారంటే ఎన్ని లాభాలు ఉంటాయి. ఉదాహరణకి దుష్టదూర దురాచార శమని దోషవర్జిత, ఇది నామం అనుకోండి, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని రోజు నేను ఎన్ని చెప్పి చెప్పి విసిగిపోతున్నాను. మా గుళ్ళు అలాగే చదువుతున్నారు ఆడవాళ్ళు. ఎందుకు చదువుతున్నారంటే అర్థం తెలియక, చెప్పినా వినరు, ఏదో చదువు చేస్తానులే గురువుగారు చెబుతూనే ఉంటారు, ఆయన దారి అయింది మన దారి మంది మధ్యలో గోదావరి. దుష్టదూర అంటే దుష్టులను దూరంగా ఉంచే తల్లి, దుష్టులకు దూరంగా ఉంటుంది. దురాచార కాదమ్మ, అమ్మకి దురాచారాలు ఎందుకు ఉంటాయి, చెడ్డాచారాలు అమ్మ దగ్గర ఉండవు. దురాచార శమనీ ఒకటే సమాసం, అంటే దుష్టమైన ఆచారములను నాశనం చేస్తుంది. అమ్మవారి పేరు చెప్పి బలులిచ్చినా, సద్దన్నం నైవేద్యంగా పెట్టినా, ఉల్లిపాయ పొద్దున్నే పట్టుకొచ్చి బస్తా మీద నైవేద్యం పెట్టినా, ఇవన్నీ దురాచారములు. ఈ ఆచారములను అమ్మ తొలగిస్తోందని అక్కడ అర్థం. అది పోయి నువ్వు దురాచారం అంటే అమ్మే దురాచారములు కలిగింది అయిపోవడంలా మరి. అందుకని దురాచార శమని దోషవర్జిత ఇలా దేనికి దాన్ని విడదీయండి, అప్పుడు అర్థం తెలుస్తుంది అనమాట. ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని చదువుతున్నారు కొందరు. ఇది తిట్టడానికి చెప్పట్లేదు సుమా, గురువుగారు అస్తమాటు విమర్శిస్తున్నాడు అనుకోకండి, అదృష్టం అది, అర్థం తెలుసుకోండి చెప్పడానికి. ధరాధరము అంటే కొండ, ధరాధర సుత అనగా పర్వతరాజు అయిన హిమవంతుని కూతురు పార్వతి. కాబట్టి ధరాధర సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని అని చదవకుండా ధరా అని అంటే అప్పుడు ఏమైపోయింది, అర్థం మారిపోవడంలా. నీవనుకున్న అర్థం కాకుండా పిచ్చి అర్థం ఇంకోటి రావచ్చు. ఇక్కడ ఇంకా కనీసం ధర అంటే భూమి అని అర్థం వస్తుంది, కానీ ధరసుత ఎలా అవుతుంది, ధరాసుత అవ్వాలి అక్కడ. ఇలాంటి సామాన్యమైన విషయములు క్రమక్రమంగా తెలుసుకోవడం వల్ల లాభం. ఇతడు ఈ విధంగానే పొరపాటు చేయటం వల్ల, ఆగ్రహోదగ్గురుడవ్వడం వల్ల, క్రోధంతో ఉండడం వల్ల ఇంద్రశత్రు వివర్ధస్వ అనడానికి బదులుగా ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. యజ్ఞగుండంలో నుంచి శివనింద చేసి గోకర్ణంలో శివలింగాన్ని పూజించిన మహానుభావుడు చిత్రకేతుడు పెద్ద భయంకరాకారంతో పుట్టుకొచ్చాడు. ఏమి భయంకరాకారం అండి బాబువాడు, భూమ్యాకాశాలు నిండిపోతున్న శరీరం, 7 తాడి చెట్ల పొడువును ఉన్నాడనమాట, చేతిలో మహాశూలంతో పుట్టాడు, పెద్ద పొట్టతో పుట్టాడు, ఎర్రని అగ్ని వంటి కాంతితో పుట్టాడు. తండ్రి కింగ్ కరోమి అన్నాడు. నాన్నగారు ఏం చేయమంటారని అడిగాడు. నాయన నీకొక సోదరుడు ఉండేవాడు, విశ్వరూపుడు ఆయన, పరమ పుణ్యాత్ముడు. అటువంటి పుణ్యాత్ముడిని ఇంద్రుడు గురువుగా చేసుకుని అన్యాయంగా వధించాడు. నీ సోదరుణ్ణి వధించిన ఇంద్రుణ్ణి తక్షణం చంపు లేదా బంధించు, స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకో, ఇదే నువ్వు తండ్రికి ఇవ్వవలసిన దక్షిణ, ఇదే గురుదక్షిణ అనగానే తండ్రికి నమస్కరించి మహావేగంగా శూలాన్ని పుచ్చుకుని స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. స్వర్గలోకం గతగతలాడిపోయింది, స్వర్గం అంతా విధ్వంసం అయిపోయింది, హఠాత్తుగా దుమ్ము ధూళితో నిండిపోయింది. దాంతో ఇంద్రుడు వణికిపోయి ఏమిటి ఏమిటి అన్నాడు. దిక్పాలకులు వృత్రాసురుడు వస్తున్నాడండి అని చెప్పారు. అమ్మనాయనో ఇప్పటికే నేను చేసిన పాపాలు పీడిస్తున్నాయి, ఏదో నారదుడి దయవల్ల తాత్కాలికంగా పాపం పోయిందనుకున్నాను, మళ్ళీ వస్తుందన్నమాట పాపం అనుకుని వణికిపోయి పారిపోయాడు. అయినా వృత్రాసురుడు విడిచిపెట్టలేదు. ఇంద్రుడికి వృత్రాసురుడికి ఘోర యుద్ధం జరిగింది. పారిపోతున్న ఇంద్రుడిని పట్టుకుని మరీ చితక్కొట్టి పారేశాడు వృత్రాసురుడు. దాంతో ఇంద్రుడు కూడా ఓపిక తెచ్చుకుని వజ్రాయుధంతో పటాపటా కొట్టాడు వృత్రాసురుణ్ణి. ఎన్ని దెబ్బలు కొట్టినా వృత్రాసురుడి చర్మం ఇంత కూడా కందలేదు. అంత తపశ్శక్తితో పుట్టాడు వాడు. వాళ్ళ నాన్నగారు యజ్ఞదీక్షలో యజ్ఞగుండం నుంచి సృష్టించారు, అందువల్ల వాడికి ఏం అవ్వలేదు. సరిగదా, అమాంతంగా ఇంద్రుడిని కుడి చేత్తో పట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఇంద్రుడు కడుపులోకి వెళ్ళిపోయాడు. అమృతం తాగడం వల్ల కానీ లేకపోతే వాడి ఆ క్షణమే లోపల జీర్ణమైపోవాలి. అమృత ప్రభావం వల్ల చావకుండా బతికాడు. అప్పుడు లోపల ఏం చేయాలో తెలియక ఈ చివరికి ఎంత బతుకు బతికి స్వర్గంలో ఉండే నేను ఈ రాక్షసుడు కడుపులో పడ్డాను రా బాబు అని ఆ కడుపులో ఉన్న పేగుల మధ్యలో, జీర్ణకోశాల మధ్యలో, రక్తనాళాల మధ్యలో అటు తిరిగి ఇటు తిరిగి ఏమీ చేయలేక శివశివ రక్షించు, నారాయణ రక్షించు అని ఏడవడం మొదలెట్టాడు. పశ్చాత్తాపం కలిగి గురువుగారు గుర్తుకొచ్చి గురుదేవ రక్షించన్నాడు. అదృశ్య రూపంలో ఉన్న గురువుగారు వెంటనే ఏం చేశాడు, పరుగు పరుగునొచ్చి, దేవతలారా, ఈ ఇంద్రుడు నన్ను అవమానపరిచిన నా శిష్యుడు ఆపత్కాలంలో గురుదేవ అని గురువుగారిని పిలిచాడు. తనని పిలిచిన వెంటనే రక్షించడం గురువుల కర్తవ్యం. నేను వీడికి కనపడను కానీ వీడిని రక్షించే బాధ్యత తీసుకుంటున్నాను. మీరందరూ కలిసి మీ శక్తులు కొంచెం నా చేతిలో పెట్టండి అనగానే వాళ్ళంతా తమ శరీరంలోని కొంత దేవతల తేజస్సుని ఆయన చేతిలో పెట్టారు. ఆ తేజస్సుతోటి ఆయన జృంభణము అనే ఒక శక్తిని సృష్టించాడు. వెంటనే ఆ జృంభణాన్ని రాక్షసుడి మీదకి ప్రయోగించాడు ఆయన. జృంభణము అంటే తెలుగులో ఆవులింత. అంత పూర్వం మనుషులు ఆవులించేవారు కాదు, గేదెలించేవారు. ఇప్పుడు ఈ కొత్తగా జృంభణం అనే శక్తి పుట్టగానే దీన్ని ఆ రాక్షసుడి మీద ప్రయోగించాడు. వెంటనే వృత్రాసురుడు అని ఆవులించాడు. ఇదిగో మన జనాలు వెనక అతను అప్పుడప్పుడు కొంతమంది అలా నోరు ఆవులించి నిద్రపోయినట్టుగా. ఈ ఆవులింత రాగానే నోట్లోంచి మళ్ళీ బయటికి కిందకు దూకేశాడు ఇంద్రుడు. ఇంద్రుణ్ణి రక్షించడం కోసం ఈ ఆవులింత అనే శక్తిని దేవతలు బృహస్పతి ద్వారా సృష్టించారు. అంత పూర్వం ఈ ఆవులింతలు లేవన్నమాట. కాబట్టి ఇవాళ మీ అందరికీ అంతటి మహావరాన్ని ప్రసాదించారు ఇంద్రుల వారు గురుద్రోహం చేయటం వల్ల. గురువుగారు రక్షించడానికి దాన్ని ఇచ్చారు. అది అప్పటి నుంచి అందరినీ పట్టుకుంది. ఈ ఆవులింత రాగానే ఈయన బయటకు వచ్చాడుగా ఇంద్రుడు, రాగానే మళ్ళీ గురువుగారు మాయమైపోయాడు. ఇప్పుడు ఈ ఆవులింత ఇంద్రుడిని పట్టుకోవడానికి రావడం మొదలెట్టింది. రాక్షసుడితో పాటు ఇంద్రుడు కూడా పట్టుకుంటే ఇంద్రుడు వణిగిపోయి ఆవులింత గురువుగారు ఈ రాక్షసుని పట్టుకుని తద్వారా నన్ను రక్షించడానికి సృష్టించారు కానీ దేవతల్ని పట్టుకోకూడదు సుమా, వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళన్నాడు. నేను ఎవరినో ఒకరిని పట్టుకోకపోతే నాకు కుదరదండి, నేను ఎవరినో ఒకరిని పట్టుకోకపోతే నేను బతకలేనండి అంది. అయితే వెళ్ళు, భూలోకంలో మానవులను ఉంటారు, వాళ్ళని పట్టుకో, పురాణం వింటున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, గుళ్ళో కూర్చున్నప్పుడు, అటువంటిప్పుడు వాళ్ళని గట్టిగా పట్టుకో, అందులో పూజ చేస్తున్నప్పుడు ఇంకా గట్టిగా పట్టుకో, యజ్ఞం చేస్తున్నప్పుడు బాగా పట్టుకో అనగానే అప్పటి నుంచి తక్షణం అది భూలోకానికి వచ్చి మానవుల్ని పట్టుకుంది. ఇంకా తర్వాత దేవతల్ని మాత్రం పట్టుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆవులింత మన సొంత సొత్తు అన్నమాట. మానవులకి నిజమైన అద్భుతమైన సొత్తు ఏమిటి అంటే ఇదిగో ఈ ఆవులింత. దాని ప్రభావం ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాలా, తాతకి దగ్గులు నేర్పాలని? అబ్బో ఎన్ని పర్యాయములు, అందరం అంతో ఎంతో ఆవులు ఇస్తూనే ఉంటాం. ఆవులు ఇస్తే పేగులు లెక్కెట్టే తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మొత్తం మీద ఈ విధంగా ఆవులింత భూలోక మానవుల్ని పట్టుకున్నది. ఆ చిత్రం చెప్పమంటారా? అది పురాణాల్లో చెప్పారు. ఈ ఆవులింత కూడా అన్ని వేళలు అందరినీ పట్టుకోదుట. కరెక్ట్గా చూడండి మీరు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటాడు. ఈ ఆవు ఆవు అంటాడు కాబట్టి ఆవులు ఎంత అన్నారు తెలుగులో. అంతకంటే అసలు గేది గేది అంటగా వీడు ఆవు అంటాడు. మీరు ఒకసారి మీరు కావాలంటే చూడండి, ఇంకోసారి ఆవులించి ఆవు అని వస్తుందన్నమాట. అందుకని ఆవులు ఎంత అన్నారు. బహుశా హిందీలో ఆవు ఆవు అని దాన్ని పిలుస్తున్నాడో ఏమిటో. ఇంకా అలాగే పురాణం వింటున్నప్పుడు అనమాట అలా కుర్చీలో కూర్చునే ఉంటారా, ఇంతలో పక్క ఆవిడ పొడుస్తుంది అనమాట. ఇందులోంచి బయటపడడానికి వెళ్ళి కళ్ళజోడు ఒకటి సులోచనములు తగిలించుకుని కనబడకుండా అనమాట. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే స్తంభం దగ్గర స్తంభం వెనకాతలో ఉంటారు. స్తంభం వెనకాతలు ఉంటే గురువుగారికి దొరకవు, లేదా హాయిగా ఈ పక్కన కూర్చుంటారు. ఎందుకని పక్కన కూర్చుంటారంటే వాళ్ళు మహా తెలివైన వాళ్ళు, మంచి టెక్నిక్ అంటే వాళ్ళదనమాట. వాళ్ళకి ఎలాగో తెలుసు అనవసరంగా ఆయన నోట్లో పడ్డం ఎందుకురా బాబు, ఆ నోట్లో పడ్డం కంటే ఈ రోడ్లో పడ్డం మంచిదని పక్కకి వెళ్ళి ఆ గేటు దగ్గర కూర్చుని మధ్య మధ్యలో ఇలా అంటూ టీ తాగేసి వచ్చి మళ్ళీ ఏమరగనట్టు కూర్చుని మీ పక్కనే ఉన్నారు గురువుగారు మీకు తెలియదా అంటారనమాట. ఈ విధంగా ఈ జనములకి ఎక్కువగా పట్టుకుంటుంది టీ ఆవులెంత. ఇందులోంచి బయటపడడానికి ఏం చేయాలి, మహామాయాశక్తిని ఒక్కసారి అలా విదిలించి ఓం నమశివాయ అని గట్టిగా అంటే మళ్ళీ అది వదులుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ పట్టుకుంటున్నప్పుడు ఏదో రకంగా దాన్ని అలా జయిస్తూ ఉండడమే, సంపూర్ణంగా వదలదు అది. ఈ మానవ శరీరం ఉన్నంతకాలం జృంభణం, నిద్ర, క్షుత్తు, పిపాస, మైథునం ఇటువంటివన్నీ మానవుణ్ణి యావజ్జీవితం పట్టుకుంటాయి. ఇవి ఎప్పుడు వదులుతాయంటే ఒక్కే ఒక్కసారి వదులుతాయి. ఆ వదిలే స్థితి గోకర్ణం లాంటి క్షేత్రంలో పరమేశ్వరుడి కథ వింటూ వదిలితే మరి యోగం అనుకోండి. తక్కిన వేళల్లో కాకుండా పవిత్ర కార్యక్రమములతో భగవన్ నామస్మరణ పూర్వకంగా మన శరీరాన్ని విడిచిపెట్టి కైవల్యాన్ని పొందాలి అని అందుకని జనం కోరతారు. ఇప్పుడు ఈ ఆవులంతను వదిలిపెట్టి ఇంద్రుడు వణికిపోయాడు. ఈ వృత్రాసుడు మళ్ళీ మీదకు వస్తున్నాడు. వెంటనే తండ్రి బ్రహ్మదేవ కాపాడన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన వృత్రాసురా, నువ్వు మహావీరుడివి, జ్ఞానివి, తొందరపడి ఈ ఇంద్రుడిని మింగకు. అనగా మా నాన్నగారు వీడిని మింగమన్నాడండి అన్నాడు ఆయన. మీ నాన్నగారికి నేను నచ్చ చెబుతాను, బ్రహ్మ మాట ఆయన కాదనడు, వాడు నా మానసపుత్రుడు, ప్రజాపతి త్వష్ట అంటే మాటలు కాదు, బ్రహ్మగారి మానసపుత్రుడు త్వష్ట అంటే. అందుకని వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నాకు మనవడివి, నా కొడుకు కొడుకువి, ఈ ఇంద్రుడు కూడా నా కుమారుడు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు వీడు, వీడు మనవడవుతాడు. నువ్వేమో నువ్వు వీడు ముని మనవడు, నువ్వు మనవడివి, మీలో మీరు కొట్లాడుకోవడం ఎందుకు, మీ ఇద్దరు ఈ రోజు నుంచి స్నేహంగా ఉండండి అన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పా కాదనకూడదు కదా, కానీ ఇతనికి అనుమానం వచ్చింది. ఇంద్రుడు మోసగట్టండి మా అన్నగారిని చంపాడన్నాడు మా నాన్నగారు, రేపొద్దున స్నేహం చేశాక నన్ను కూడా చంపకుండా ఉంటాడా, కాబట్టి మీరు ఇతని చేత కొన్ని ఒట్లు పెట్టిస్తే అప్పుడు నేను వీడితో స్నేహం చేస్తానన్నాడు. ఏమిటి అన్నాడు ఆయన, ఇతడు నన్ను వెనక నుంచి చంపకూడదు, పక్కల నుంచి చంపకూడదు, నిద్రపోతున్నప్పుడు చంపకూడదు, నాతో స్నేహంగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు అసలు చంపకూడదు, ఎప్పటికప్పుడు నా మీద కుట్రలు పన్నకూడదు, ఇవన్నీ చేస్తానంటే ఇతనితో స్నేహం చేస్తానని కానీ ఇంద్రుడి చేతులు చేయేసి, మిత్రమా ఈ రోజు నుంచి మనిద్దరం మిత్రులు శత్రువులం కాదు, నిన్ను వెనక నుంచి పక్క నుంచి చంపను, అర్ధరాత్రి చంపను, వెనక నుంచే కాకుండా రహస్యంగా మోసంతో అసలు చంపను అని మాటిచ్చాడు. అయినా నీతో స్నేహం చేయాలంటే ఇంకా కొన్ని వరాలు కావాలని బ్రహ్మగారిని, బ్రహ్మదేవ నువ్వు కూడా వరాలి అన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు ఈయన. నన్ను పగలు చంపకూడదు, రాత్రి ఎవరు చంపకూడదు, తడి వస్తువుతో చంపకూడదు, పొడి వస్తువుతో చంపకూడదు, ఆయుధాలతో చావకూడదు అనగానే తథాస్తు అన్నాడు ఆయన. దాంతో ఇద్దరు స్నేహం చేసుకున్నారు. ఇంద్రుడు లోపల ఎన్నున్నా పైకి కనపడకుండా, కొంతమంది బలే అండి లోపల ఉన్న కుళ్ళు కుతంత్రాలు కనపడకుండా ఎంత ఆప్యాయత నటిస్తారో, ఎదురుగుండా లోపల లోపలేమో వీడంతం చూడాలనుకుంటున్నా పైకి మాత్రం అయ్యి బాబో మీతో స్నేహం నా అదృష్టం అండి అని నటిస్తారనమాట. వాళ్ళు నట సార్వభౌములు అంటే అసలు, కానీ మనకి తెలియదు పాప అమాయకులం. అలాగ ఇంద్రుడు లోపల లోపలేమో ఈతండి ఎలా చంపాలో అనుకుంటూ పైకి మాత్రం స్నేహం నటించాడు. కొంతకాలం ఇద్దరు స్నేహంగా ఉన్నారు. కానీ లోపల ఇతడికి ఏమిటి బాధ, నా సింహాసనంలో ఇద్దరం చెరిసగం కూర్చుంటున్నాం, ఒక సింహాసనం మీద ఒకడే రాజుగా ఉండాలి, ఇతడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించాడు, ఎప్పటికీ పీడ బయటకు వస్తుంది, ఎప్పుడు వీడు నశిస్తాడు, వీడిని చంపడం ఎలాగా అని రంధ్రాన్వేషణ చేయడం మొదలెట్టాడు. అసలు వాడి పేరే పురంధరుడు, అందుకని రంధ్రాన్వేషణ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇలా వీడు అన్వేషణ చేస్తూ ఉండగా ఒక కొద్ది రోజులు గడిచాయి. ఎందుకో త్వష్ట ప్రజాపతికి అనుమానమే ఇంద్రుడంటే, కుమారా నువ్వు మంచి వీరుడివి, ఇంద్రుడిని జయించావు, బ్రహ్మ మాట కాదనలేక స్నేహం చేసుకున్నావు, ఋషులందరి చేత ప్రమాణాలు చేయించావు, అయినా ఇంద్రుణ్ణి ఒక కంట కనిపెట్టు నమ్మడానికి వీల్లేదు, రహస్యంగా కొంపముంచుతాడు, గురువుగారిని అవమానించాడు, ఇంకో గురువుగారిని చంపాడు, నువ్వు లెక్క అనగానే, లేదండి నాన్నగారు నేను జాగ్రత్తగానే ఉంటాను, అయినా ఇంద్రుడు మారిపోయాడండి మంచివాడండి అన్నట్ట చెప్పాగా పోయే కాలం. ఇలా ఉండగా ఒక రోజున పాలసముద్ర తీరంలో వృత్రాసురుడు ఒంటరిగా షికారికి బయలుదేరాడు. మిత్రమా ఇంద్ర, ఇద్దరం కలిసి వాహ్యాళికి వెడదాం, సాయం సంధ్యా సమయంలో సముద్ర తీరంలో తిరిగితే ఎంత బాగుంటుందో, బీచ్కి రీచ్ అవుదాం అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. వృత్రాసురుడు చేతులు ఇలా కట్టుకుని ఆనందంగా సముద్రంలో ఉన్న కెరటాలను చూసుకుంటూ ముందుకు పోతున్నాడు. వెనకాలే వస్తున్నాడు ఇంద్రుడు. అది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం అంటే పగలు రాత్రి చావడగా వీడిని చంపడానికి ఎదురు చూస్తున్న ఇంద్రుడికి వెంటనే పార్వతీదేవి గుర్తుకొచ్చింది. పార్వతీదేవి శాపం వీడికి ఉందని తెలుసుగా. అందుకని అమ్మ పార్వతీమాత పగలు రాత్రి చావడు గనక ఇది సంధ్యా సమయం, సంధ్యలో చంపే భాగ్యం ఇయ్యి. ఈతడు తడి వల్ల పొడి వల్ల చావడు, తడి పొడి కాని ఆయుధం ఏది, ఆయుధాలతో వీడు చావడు గనక అనగానే పార్వతీదేవి అలా సైగ చేసింది. అంటే సముద్రపు నురుగా, సముద్రం కెరటాల్లోంచి నొరగ పైకి వస్తుంది చూసారా. ఈ నొరగ తడి అంటే తడి కాదు, పొడి అంటే పొడి కాదు, తడి పొడి కానిది అదే. అందుకని నీ వజ్రాయుధాన్ని అందులో ముంచు, నేను అందులో చేరతాను, నాతో పాటు విష్ణువు అందులో చేరతాడు, శివుడు చేరతాడు, బ్రహ్మ చేరతాడు, మేము త్రిమూర్తులం త్రిమాతలం అందులో చేరతాం, నువ్వు వాడిని వెనక నుంచో దెబ్బకొట్టేయి. వాడు ముందు నుంచి వెనక నుంచి చంపకూడదన్నాడు కదా అనే భావం విడిచిపెట్టేసి ఇంద్రుడు ఏం చేశాడు, ఆ సముద్రపు నరుగులో వజ్రాయుధాన్ని ముంచి ఒక్కసారి మెడ మీద ఒక్క దెబ్బ పటక్కన కొట్టాడు. కొండలాగా కుప్ప కూలిపోయి చచ్చిపోయాడు వెంటనే వృత్రాసుడు. చావగానే వాడి శరీరం పోయింది. ఆ క్షణమే వాడు చిత్రకేతు అనే విద్యాధరుడిగా మారిపోయి మళ్ళీ తిరిగి విద్యాధర లోకానికి వెళ్ళిపోయాడు. వాడు శాప విముక్తి పొందాడు గోకర్ణ క్షేత్రంలో శివలింగాన్ని ఇసుకలింగాన్ని పూజించడం వల్ల. కానీ మిత్రద్రోహం, భయంకరమైన ప్రమాణములు చేసి ఆ ప్రమాణములను తప్పాడు కదా, దాంతో మళ్ళీ గురుద్రోహము, గురుహత్య, బ్రహ్మహత్య, మిత్రద్రోహం, పంచభూతాల సాక్షిగా చేసిన ప్రమాణాలు తప్పడం, ఈ పాపాలన్నీ ఒక్కసారి ఇంద్రుడి పట్టాయి. పాత పాపాలకి 1000 రెట్లు పాపం వచ్చింది. అందులో వెనక నుంచి చంపనని మాట ఇచ్చి చంపితే ఇక ఆ పాపంట 1,000,000 పాపాలని శరీరానికి అంటగడుతుంది. ఈ పాపాలతో వాడి శరీరం ఇంతకు పూర్వం కంటే నల్లగా అయిపోయింది. ఇంక ఈసారి తట్టుకోలేక అలా వణికిపోయి బాబోయి బాబోయి అని పిచ్చెక్కినట్టు అయిపోయి నిషధ పర్వతానికి వెళ్ళి తామరతూడులో అక్కడున్న సరోవరంలో దాక్కున్నాడు. ఇంద్రుడు మాయమైపోయాడు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలియదు, సింహాసనం ఖాళీగా ఉంది. అప్పుడు దేవతలంతా కలిసి భూలోకానికి వచ్చి నహుషుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆయన 99 అశ్వమేధయాగాలు చేశాడు. ఇంకొక అశ్వమేధయాగం చేస్తే 100 అశ్వమేధయాగాలు అయ్యేవి. 100 అశ్వమేధయాగములు చేసిన వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. కానీ వీడికి ఒక యాగం తక్కువగా ఉన్నా దేవతలు అతని దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంద్రుడు గారు వెళ్ళిపోయారండి, ఎవడో ఒకడు ఇన్ఛార్జ్ అంటూ ఉండాలి, లేకపోతే కష్టమండి, లాంగ్ లీవ్ పెట్టేసిపోయాడు ఆయన, వస్తాడో లేదో తెలియదు, అది రాజీనామాయో ఇంకో నామాయో తెలియదు, మాకు అపనామం రాకుండా మీరు సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని పరిపాలించండి అన్నారు నహుషుణ్ణి. నహుషుడంటే యయాతి మహారాజు గారి తండ్రి, యదు మహారాజు గారికి తాతగారు ఆయన, పురూరవ చక్రవర్తి కొడుకు. మీకు చెప్పాను ఇంతవరకు కూడా దేవీ భాగవతంలో, పూర్వం చంద్రుడి కొడుకు బుధుడు ఇల అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆ బుధుడికి ఇలకి పురూరవుడు అనేవాడు పుట్టాడు. అంటే బుధగ్రహం యొక్క కొడుకు పురూరవుడు, పురూరవుడి కొడుకు ఈ నహుషుడు. అంటే చాలా గొప్పవాడు. అతడు దేవతల ప్రార్థన విని, ఏమండి మీరు దేవతలు, మహాత్ములు, దివ్యశక్తులు కలిగిన వాళ్ళు, నేను ఎంత గొప్పవాడైనా మానవుణ్ణి, రేపొద్దున మీ ఆజ్ఞ కాదంటే మీరంతా నన్ను చటుక్కుని తీసి అవతల బారేయచ్చు, నా పదవి ఇట్టే పోతుందేమో. ఈ మానవులు పదవుల్లో ఒకసారి అడుగు పెట్టాక పదవి పోతే తట్టుకోలేరు, దేన్నైనా తట్టుకుంటారు కానీ పదవి పోతే తట్టుకోలేరట మానవులు. మీరు చూడండి ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా రిటైర్మెంట్ వచ్చిందంటే వీడికి ఎంత బెంగ వచ్చేస్తుందో అనమాట. అందరూ నాకు మంగళహారతి పాడేసి పొమ్మంటున్నారు. దానికి తోడు ఈ పదవి పోయేటప్పుడు అంటే రిటైర్మెంట్ ఫంక్షన్లో రేపటి నుంచి మేస్టార్ ఫ్రీ అని ఓ పక్కన పొడుస్తారు వీళ్ళు. ఇక వీళ్ళు తట్టుకోలేరు అంటే నాకు తెలియదు కానీ చెప్పారు పెద్దలు, అనుభవజ్ఞులు చెప్పగా విన్నాను నేను. మా చెడ్డ బాధల్లా రిటైర్మెంట్ అనమాట, పదవిలోంచి బయటకు వస్తూ ఉంటే మాత్రం ఇంకేముందండి, మేస్టార్కి ఏకంగా 60 ఏళ్ళు వచ్చేసేయండి పైగా దాంతోపాటుగా. దీంతోపాటు కొంతమంది ఈర్షి కూడా ఉంటుంది, ఇంకేముందండి మేస్టార్కి బోల్ డబ్బు ఉంది, ఆయనకి ఏమిటంటే రిటైర్ అయిపోయినా పెన్షన్ లేకపోయినా టెన్షన్ లేకుండా పెరుగుతాడు అంటారు. ఇవన్నీ కొంచెం మనస్సుని చివుక్కు అనిపిస్తాయి. అందుకని రిటైర్మెంట్ మా చెడ్డ బాధ. పదవిని అలా వెల్డింగ్ చేసినట్టు అతిక్కు పెట్టుకోవాలనుకుంటారు తప్ప ఎంత వార్ధక్యం వచ్చినా పొరపాటును కూడా ఉద్యోగంలోంచి బయటికి రావడానికి ఎందుకో మానవుడికి అంత ఇష్టం ఉండదట. అందుకని ఇతడు ఏమన్నాడు, నాకు ఆ పదవి పోయిందంటే తట్టుకోలేను గనక, మీరు నన్ను పదభ్రష్టుండి చెయ్యకుండా ఉండడానికి మిమ్మల్ని అందరినీ అణగదొక్కేంత శక్తి కావాలి, మీ దేవతలందరూ మీ దివ్య శక్తుల్లో సగం శక్తులు నాకు ధారపోయండి అన్నాడు. దేవతల్లో తపశ్శక్తి ఉంటుంది, ఆ తపశ్శక్తి సగం సగం నాకు ఇవ్వండి అనగానే 3 కోట్ల మంది దేవతలు కూడా తమ శక్తులు సగం ధారపోశారు. దాంతో ఇతడు మహాశక్తివంతుడు అయిపోయాడు. ధగధగ వెలిగిపోతూ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకుని బాగానే పరిపాలించాడు కొంతకాలం. ఒకరోజు ఈయన కర్మగాలి ఇంద్రుడి భార్య శచీదేవి తింగు రంగానడు ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉంటే చూశాడు. అయ్య బాబు ఏమందం ఏమందం, హూయి దిషి అన్నాడు ఆయన. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాడులేండి ఆయన. అనగానే ఆవిడ, మీకు తెలియదా అండి పాత ఇంద్రుడు గారు పురంధరుడు ఉన్నారే ఆయన భార్య శచీదేవి అండి అనగానే, పాత ఇంద్రుడు ఏమిటి కొత్త ఇంద్రుడు ఏంటి, ఇంద్ర పదవిలో ఎవడు కూర్చున్నాడో వాడికి భార్య అవ్వాల్సిందే శచీదేవి అన్నాడు. ఈ సూత్రాలు మా లోకంలో లేవండి, పదవంటే ఇస్తారు కానీ ఆ పదవిలో కూర్చున్నప్పుడు పాత వాళ్ళ భార్యను పట్టుకొచ్చి ఇవ్వమండం న్యాయం కాదండి అన్నారు దేవతలు. నేను ఇంద్రుణ్ణి, నేనేం చెబితే అదే వేదం, చట్టం అంటే నాదే. ఇంద్రుడి పదవిలో ఎవడు కూర్చున్నా ఇంద్రుడి భార్య అతనికి భార్య అవ్వవలసిందే, శచీదేవిని తీసుకురండి నా పక్కన కూర్చోబెట్టండి అనగానే, కొంచెం ఆలోచించండి అది ధర్మం ఎలా అవుతుందండి, ఇది పదవి అంతేకాని వ్యక్తికి సంబంధించింది కాదు, ఇంద్రుడి భార్య శచీదేవి పరమ పతివ్రత అనగానే, ఏ ఇంద్రుడు ఎంతో పూర్వం గౌతమ మహర్షి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పదవులు ఈ త్యాగాలు లేక ధర్మాధర్మాలు గుర్తుకు రాలేదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ధర్మం చెబుతారా, ఇంద్రుడు ఎన్ని పనులు చేశాడు, శచీదేవి శచీదేవి అంటారు కానీ అబ్బో హిరణ్యకశిపుడి భార్యను ఎత్తుకుపోలేదా, ఇంకొక ఆవిడని ఎత్తుకుపోలేదా, గౌతమ మహర్షి భార్య అహల్య దగ్గరికి వెళ్ళలేదా, అహల్యాచారుడు కదా, అబ్బో వాడంత దుర్మార్గుడు లేడు, నేను అంతకాపోయినా కొంత మంచివాడిని కనుక కనీసం శచీదేవిని నాకు ఇవ్వండి లేదా మిమ్మల్ని నాశనం చేసేస్తానన్నాడు. వీడు మహాశక్తివంతుడు, మాట కాదనడానికి లేదు. అందుకని దేవతలంతా చేతులు కట్టుకుని, అమ్మా శచీదేవి కొత్త ఇంద్రుడు గారు నహుషుడు నీకు తెలియందేముంది, ఆయన కంటెందుకు పడ్డావమ్మా, ఆయనేమో నిన్ను పట్టుకుని పెళ్లి చేసుకుంటానంటున్నాడంటే, అయ్యో ఇది ఎలా కుదురుతుంది, నేను పరమపతి వ్రతనంది ఆవిడ, ఇక ఇక్కడి నుంచి దేవతలకి తంట, ఆవిడ నా భార్య అవ్వాలంటాడు ఈయన, నేను పరపురుషుణ్ణి చేరనంటుంది ఆవిడ, ఆవిడ తనంత తాను రాకపోతే బలాత్కారంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు నహుషుడు. ఇంకా దేవతలకు తప్పనిసరి, అమ్మా నువ్వు రాకపోతే కొంప ములుగుతున్నామ్మా అన్నారు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, గురువుగారు బృహస్పతిని, గురుదేవ బృహస్పతి ఎన్నాళ్ళో నేను నిన్ను సేవించాను, నా భర్త ఒక అపరాధం చేశాడు, ఆ గురుద్రోహానికి ఇన్ని కష్టాలు మేము అనుభవిస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే దిక్కుంటున్నావు, గురో రంజన్న విద్యతే, గురువు కంటే అన్యన్ నాకు లేదు అని ప్రార్థించగానే ఆయన జాలిబడి ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి ఈ మూర్ఖుడికి పోయే కాలం వచ్చింది కాబట్టి నిన్ను కోరుతున్నాడు, వీడి సంగతి నేను చూస్తాను, నువ్వు ఒక్క సంవత్సర కాలం వ్రతం ఉంది, సంవత్సరం అయ్యాక నిన్ను చేపడతాను అని చెప్పు. వాడు ఒప్పుకుంటాడు, ఎందుకంటే కామాతురులకి ఎంతకాలమైనా ఎదురు చూసే శక్తి ఉంటుంది. ఈ సంవత్సరంలో జగన్మాత తామ్ర గౌరీదేవి మంత్రం ఒకటి నీకు ఇస్తాను, ఆ మహాగౌరిని ఆరాధిద్దు గాని అమ్మ అనుగ్రహంతో గండం నుంచి బయటపడతావు అనగానే, ఈవిడ వెంటనే స్వయంగా నహుషుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కాస్త చిరునవ్వు నవ్విందిట, ఓ చమత్కారం చూపించింది, ఓ ఒయ్యారం చూపించింది. ఇహోడు బొట్లు పడిపోయాడు, శచీ నాకు నిన్ను చూస్తే ఎంత రుచి, నిన్ను చూచిన దగ్గర నుంచి అమృతం రుచి పచి లేకుండా అయిపోయింది అన్నాడు. అందుకేగా నేను వచ్చాను, ఇన్నాళ్ళు ఆగావు, ఒక్క ఏడాదాగు, నేను వ్రతం చేస్తున్నాను గౌరీ వ్రతం, అమ్మవారు అనుగ్రహించిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని చట్టా పట్టాలు వేసుకుని తిరుగుదామే అంది. ఓ నీకోసం సంవత్సరం అవుతాను, సంవత్సరం అవగానే తొందరగా వచ్చే అన్నాడు. ఆ తర్వాత ఆవిడ దగ్గర వాడి దగ్గర సెలవు తీసుకుని బృహస్పతి ద్వారా గౌరీదేవికి సంబంధించిన ఒక గొప్ప మంత్రాన్ని పొందింది, గౌరీ పంచాక్షరి మంత్రాన్ని సమూలకంగా తీసుకుంది అంగన్యాస కరన్యాసదులతో. ఆ వ్రతమే తామ్ర గౌరీ వ్రతం అంటారు, గోకర్ణంలో అమ్మవారు అంత గొప్పది. నిన్న మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించానే, ఆ తామ్ర గౌరీదేవిని గనక భక్తి శ్రద్ధలతో పూజిస్తే అక్కడ ఉన్న కుంకం పెట్టుకుంటే స్త్రీలకు ఎప్పుడూ భర్తకి దూరం అయ్యే అంటే వైధవ్య స్థితి రాదని చెప్పారు. అంత గొప్ప అత్యద్భుత శక్తి కలిగినది తామ్ర గౌరీ అంటే. రోజు తప్పక ఆ తల్లి దగ్గరకు కూడా వెళ్ళండి, ఇంత కుంకుమ ధరించండి, వీలుంటే దేవీ ఖడ్గమాల స్తోత్రం కూడా చదువుకోండి, కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేయవలసిన పూజ చేయాలి. ఆవిడికి సంపంగి అంటే బాగా ఇష్టం, శివుడికి సంపంగి పనికిరాదు, పొద్దున నాకు ఇచ్చిన ఈ సంపంగి పువ్వులు ఆవిడకి ఇవ్వండి పర్వాలేదు. ఆవిడ సంపంగి పువ్వులు అంటే ఇష్టం అవుతుందో లేదో మీకే తెలుసుగా, చంపకాశోక పున్నాగ సౌగంధి కల్ల సత్కచా, కచా అంటే జుట్టు ముడి, అమ్మవారికి పెద్ద జుట్టు, ఈ జుట్టుని ఇలా ముడేసుకుని మిగతా జుట్టు అంతా ఇలా నేల మీదకి వేళ్లాడేస్తుంది, అంచేత కచా అనే శబ్దం అనేది అర్థం ఏంటంటే జుట్టు. ఆ జుట్టులో ఏముంటాయి, చంపక అంటే సంపంగి, అశోక అశోక పుష్పాలు, పున్నాగ పున్నాగ పుష్పాలు, ఈ పుష్పముల యొక్క సువాసనతో ఉన్న అందమైన జుట్టుముడి కలిగినది అమ్మా. సౌగంధికల సత్యత, సౌగంధిక పుష్పాలు ఇక్కడ ఉండవు అనుకోండి, అవి హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ, ఈ పుష్పములతో ప్రకాశిస్తున్న మంచి జడ కలిగినది అమ్మ. అంచేత అమ్మవారికి మాత్రం వీలున్నప్పుడు ఈ సౌగంధిక పుష్పాలు, చెంపక పుష్పాలు ఇవ్వండి. ఏం దొరికితేవి? పొద్దున్న వీరు చాలామంది అక్కడ పట్టుకొచ్చి పెట్టేశారు. శివుడికి మాత్రం ఆ పువ్వులు ఇవ్వకండి, అమ్మకి ఇస్తే మనకి సౌభాగ్యం లభిస్తుంది. చెప్పాము అంటే ఇక తిరుగు లేకుండా చేసేటం, ఎందుకని అడగద్దు. పట్టుకెళ్ళి అందులో శుక్రవారం కదా, ఒక్క పువ్వు అయినా ఆ తల్లి దగ్గర పెట్టండి. అర్చకుడు వేసుకోకపోతే గడప దగ్గర పెట్టి వచ్చేయండి పర్వాలేదు. గడప అవతలకు కానీ యువతలకు కానీ కాకుండా సరిగ్గా గడప మీద పెట్టండి, లేదా ఆయన ఉన్న పళ్ళెంలో పెట్టండి, అమ్మకి సమర్పించమనండి. అర్చకుడు లేకపోతే ఆ ప్రాంతంలో ఎక్కడ పెట్టినా అమ్మ స్వీకరించినట్టే. ఆ తమ్రగౌరీ వ్రతాన్ని శచీదేవి గురువుగారి యొక్క నేతృత్వంలో ఆయన ఇచ్చిన మంత్రంతో చేసింది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నీ భర్త ఎక్కడున్నాడో ముందు తెలుసుకో అని ఒక దూత ద్వారా పంపింది. ఆ దూతికకి శివదూతి అని పేరు. శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి అని అమ్మవారి పేరులో శివదూతి అని ఉంది. ఆ శివదూతి చాలా గొప్పది. ఆ తల్లి నిషధ పర్వతానికి తీసుకెళ్ళి తామరతూడులో దాక్కుని ఉన్న ఇంద్రుడిని చూపించగానే ఈవిడ కన్నీళ్లు పెట్టుకుని, ఎంతటి ఇంద్రుడివి, నీ కర్మ ఇలా కాలిందా? మూడు లోకాలని పరిపాలించేవాడివి, నల్లగా మారిపోయి తామర పూడు తూడులు దక్కున్నావు అంటే కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన కూడా తూడులోంచి బయటకు వచ్చి ఏం చేయమంటావు చూడ, ఆ పాపాలు నన్ను పీడిస్తున్నాయి, బ్రహ్మహత్య, గురుహత్య, మిత్రహత్య, ప్రతిజ్ఞాభంగం, ఇవన్నీ నన్ను పీడిస్తున్నాయి. పాపాలు చేయడం కాదు, చేశాక దాన్ని అనుభవించడమే కష్టం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, ఎలా వచ్చావంటే అమ్మవారిని పూజించానండి అని జరిగిన కథంతా చెప్పింది. ఆ దుర్మార్గుడిని ఏదో రకంగా నాశనం చేస్తే అప్పుడు నేను వస్తానన్నాడు ఈయన. ముందు ఆ వాడిని నాశనం చేయాలంటే మీ పాపం పోవాలండి, అందుకే మిమ్మల్ని చూడడానికి వచ్చాను అని వెంటనే బృహస్పతిని పిలిస్తే బృహస్పతి వచ్చి అంబాయాగం చేశాడు. అమ్మవారిని యాగం చేసి పూజించగానే ఆ యాగ ప్రభావంతో ఈ బ్రహ్మహత్య, ఈ గురుహత్య, మిత్రహత్య, ప్రతిజ్ఞాపాలనా భంగ దోషం వంటి దోషాలన్నీ పటాపంచలైపోయాయి. ఈ పాపాన్ని ఎవరో ఒకరికి పంచిపెడితే కానీ మరి లాభంలా, పాపం పోవాలంటే ఇంకోటెవడో అనుభవించాలి. వెంటనే అమ్మవారు ఆ పాపాన్ని మూడు భాగాలు చేసింది. ఒక భాగం స్త్రీలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి స్త్రీలలో నెలకు మూడు రోజులు బహిష్టు దోషం అనే పేరుతో ఈ పాపం బయటికి రావడం మొదలెట్టిందనమాట. అంతపూర్వం ఈ రజోదోషం స్త్రీలకు లేదు. రెండో భాగం నదులకి పెట్టింది. అందుకే నదులకి వర్షాకాలంలో ఎర్రని నీరు ప్రవహించడం వచ్చింది. అది రజోదోషం అని పేరు అన్నమాట దానికి. ఆ కాలంలో నదుల్లో స్నానం, అందుకే బాగా వరదలు వచ్చి విజృంభించి ఎర్రని నీరు ఎడుతున్నప్పుడు నదుల్లో స్నానం చేయకూడదు అని శాస్త్రం. ఆ మూడు రోజులు బహిష్టు దోషం కింద లెక్క. ఇంకా మూడవది చెట్లలో పెట్టింది. అందుకే చెట్టు గిల్లితే తుమ్మ జిగురు చూడండి వస్తుంది బయటికి. తుమ్మ చెట్టు గిల్లాం, ఆ గిల్లగానే అందులోంచి ఒక రకమైన రసం బయటకు వస్తుంది, అది కూడా రజోదోషం అన్నమాట. జిగురు కార్చే చెట్లన్నిటికీ రజోదోషం ఉంటుంది. ఈ విధంగా చెట్లకి అన్నిటికీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇతడు శుద్ధుడయ్యాడు. శుద్ధుడై హుటాహుటిన ఇంద్రసింహాసనం మీద కూర్చోడానికి వచ్చాడు. కానీ సింహాసనం మీద కూర్చుని ధగధగ వెలిగిపోతున్న నహుషుణ్ణి చూడగానే మళ్ళీ వణికి పారిపోయాడు. ఇదేమిటండి పారిపోతున్నారంటే, నీకు పాపం పోయింది నా పాపం అంతా, కానీ ప్రస్తుతం నహుషుడి దగ్గర 3 కోట్ల మంది దేవతలలో సగం సగం శక్తి పొందాడే, ఆ శక్తి ఎక్కువగా ఉంది. వాడి శక్తి సూర్యశక్తి, నా శక్తి దివిటీలో ఉంది. ఆ దుర్మార్గుడు ఉన్నంతకాలం, నహుషుడు సింహాసనం మీద ఉన్నంతకాలం నేను మళ్ళీ సింహాసనం మీద కూర్చోలేను, వాడిని ఏదో రకంగా భ్రష్టుని చెయ్యి, అప్పుడు నేను వస్తాను. పాపం పోయినా గొప్ప శక్తి నా దగ్గర లేదు గనక నహుషుణ్ణి పక్కకి తొలగించి ఆ పదవిలో కూర్చునేంత శక్తి నా దగ్గర లేదు గనక వాడిని భ్రష్టుణ్ణి చెయ్యి అన్నాడు. అప్పుడు మళ్ళీ ఈవిడేం చేసింది, గురువు గారిని పిలిచింది. ఇక అన్నిటికీ గురువే దిక్కనమాట. బృహస్పతయే సమర్థ గురవే తే నమః అనగానే మళ్ళీ వచ్చాడు ఆయన. స్వామి, మా ఆయనని యజ్ఞం ద్వారా పవిత్రుణ్ణి చేశారు, ఆయనకున్న బ్రహ్మహత్యాది పాపాలు పోయాయి, కానీ సింహాసనం మీద కూర్చోవాలంటే ప్రస్తుతం ఉన్న నహుషుడి శక్తి ఎక్కువగా ఉంది. వాడు భ్రష్టుడైతేనే, వాడు సింహాసనం మీద నుంచి తొలగింపబడితేనే నా భర్త వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు, దీనికి తగిన ఉపాయం చెయ్యండి అనగానే, నేను చేస్తాను నీకెందుకు, గురువుగారు ఉండగా నీకేం భయం, వాడు పరమ కాముకుడు నహుషుడు. ఆ నహుషుణ్ణి రేపే పెళ్ళి, ముహూర్తం రమ్మను, వాడు బయలుదేరతాడు. అందరికీ తలకొక మంచి వాహనం ఉన్నది కదా. ఇంద్రుడు, పాత ఇంద్రుడు ఐరావతం మీద ఉచ్చైశ్వరం మీద వచ్చాడు. చంద్రుడు జింకనెక్కొస్తాడు. అగ్నిహోత్రుడు మేషవాహనం మీద వస్తాడు. కుబేరుడు నరవాహనం మీద వస్తాడు. వరుణదేవుడు మొసలినెక్కొస్తాడు. అందరికీ తలకో వాహనం ఉంది. ఆ వాహనాలు పెద్ద గొప్పే ఉంది. భూలోకంలో మానవులు డొక్కు కారులో డొక్కు బస్సులో ఎక్కువస్తారు. నువ్వు అలా కాదు, సప్త ఋషుల వాహనం మీదరా. మంచి పల్లకి ఒకటి ఉన్నది మన నందనవనంలో, ఆ పల్లకీలో నువ్వు కూర్చో. ఆ పల్లకీని బొయ్యిలు మొయ్యడం కాదు. అగస్త్యుడు, వశిష్ఠుడు, అత్రి, కుత్సుడు, గౌతముడు, భృగువు, విశ్వామిత్రుడు వీళ్ళు ఆ కాలంలో సప్తఋషులు అన్నమాట. ఈ సప్తఋషుల చేత, సప్తఋషులు కూడా ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు చూడండి, ప్రతి కల్పములోనూ ప్రతి మనువు కాలంలోనూ మారిపోతూ ఉంటారు. అందుకే మీకు భాగవతంలో మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు, జ్యోతిర్వ్యోముడు వంటి వాళ్ళు నాలుగవ మనువు కాలములో సప్తఋషులు. త్రిశిఖ నామము వాడు దేవవిభుడు, అప్పుడు ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ప్రతి యుగములోనూ సప్తఋషుల పేర్లు మారతాయి, ఆ పోస్టులవి. అందుకని ఈ కాలములో ఈ ఏడుగురు ఋషులు, వాళ్ళ ఏడుగురి చేత పల్లకి మోయించుకుంటూ నువ్వు నా దగ్గరికి ఓహో 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 అని ఊరేగుతూ పెళ్లి కొడుకులో వచ్చావంటే నేను నీ మెడలో దండ వేస్తా అన్నది. ఇలా కబురు పెడితే వాడు వస్తాడు, ఆ తర్వాత సంగతి ఋషులు చూసుకుంటారు అని బృహస్పతి సలహా ఇచ్చాడు. వెంటనే ఈవిడేం చేసింది, పరుగు పరుగును వెళ్ళిపోయింది. కొత్త ఇంద్ర, నూతన ఇంద్ర అనగానే వాడు తెగ పొంగిపోయాట. నూతన ఇంద్ర అనగానే ఏం బిరుదు ఏం బిరుదు అన్నాడు. మనం పెళ్లి చేసుకోవడానికి ఏడాది గడువు అడిగాను, ఆ గడువు ముగిసింది. రేపే మధ్యాహ్నం 12 ముహూర్తం, ఆ ముహూర్తానికి నువ్వు రాగానే నీ మెళ్ళలో దండ వేస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి టింగు రంగానని నందనవనంలో తిరగచ్చు. కానీ నువ్వు పూర్వ ఇంద్రుడిలాగా ఐరావతం మీద గుర్రం మీద రాకూడదు. పల్లకీని సప్తఋషుల చేత మోయించుకుంటూ పెళ్లికి ఊరేగింపుగారా, దేవతలంతా నీ వెంట రావాలి. అప్పుడు నేను నీ మెడలో వేస్తా దండ, నా కైదండ పట్టుకోవచ్చు నువ్వు అనగానే వీడు పొంగిపోయి, శచి ఇది కలా నిజమా? ఎన్నాళ్ళ నుంచో నిన్ను పొందాలనుకున్నాను. నా అదృష్టం రేపటితో కోరిక తీరుతోంది. నువ్వు చెప్పినట్టుగా సప్తఋషులేమిటి, త్రిమూర్తుల చేత కూడా మోయించుకొస్తాను. నేనెవరిని? నూతనేంద్రుణ్ణి అన్నాడు. త్రిమూర్తుల చేత మోయిస్తానంటంతో సగం శక్తి ఎగిరిపోయిందిలేండి. తెల్లారింది, పల్లకీ సిద్ధమయ్యింది, సప్తఋషుల్ని పిలిచాడు. ఇంద్రుడు చెప్తే కాదనకూడదు ఋషులు, అందుకని సప్తఋషులు ఆ పల్లకీని ఎత్తారు. ఇప్పుడు అందులో కూర్చున్నట్టు ఈయన శుభ్రంగా కోరవేశానికి మంచి రంగు వేసుకుని, జుట్టు బాగా దువ్వుకుని, కిరీటం పెట్టుకుని, దండలు వేసుకుని, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, శచీదేవి దగ్గరికి నన్ను మోసుకుపండి ఋషులారా, ఇలాంటి వాహనంలో నేను తప్పెవరూ వెళ్ళలేదు, బ్రహ్మరథం అంటే ఇదే అన్నాడు ఆయన. బ్రాహ్మణోత్తములంతా మోయడమే బ్రహ్మరథం అంటే. పూర్వం పండితులైన వాళ్ళు గురువుల్ని మోసేవారు అలాగా, తమంత తాము మోస్తే పుణ్యం, మనం అడిగి మోయించుకుంటే మహాపాపం. ఇప్పుడు ఈ పండితులు మోస్తున్నారు, వీడికి తొందర తొందరగా ఉంది కదా, శచీదేవి దగ్గరికి ఎప్పుడు వెడదామా, ఆవిడ మెడలో ఎప్పుడు దండ వేస్తుందా అని శచీ సాంగత్యం కోసం మనస్సు ఉవిళ్ళూరిపోతోంది. అందుకేమన్నారు, కామాతురాణాం నభయం నలజ్జ. కామాతురులకి భయం ఉండదు, సిగ్గుండదు. ఈ భయం లేక నిర్భయంగా వాడు సప్తఋషుల చేత పల్లకి మోయించుకోవడమే కాకుండా వేగంగా వెళ్ళడం లేదు వీళ్ళనే ఉద్దేశంతో ఎడంకాలెత్తి తన కాలి దగ్గర ఉన్న అగస్త్య మహర్షిని ఎడంకాలతో పడేళ్ళ తన్ని సర్ప సర్ప అన్నాడు. ఏ మహానుభావుడు సముద్రం మొత్తాన్ని చేతిలోకి తీసుకుని గుటకాయస్వాహాన్ని తాగాడో, ఏ మహాత్ముడు ఇల్వలాసురుణ్ణి వాతాపిని దమనం చేశాడో, ఏ మహాత్ముడి దెబ్బకి వింజపర్వతం గర్వం సర్వం ఖర్వమైపోయిందో, అటువంటి మహాత్ముణ్ణి సకల శక్తులు కలిగిన వాణ్ణి నిరంతర ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణుడైన పుణ్యాత్ముణ్ణి అగస్త్యుణ్ణి ఈ కాముకుడు ఎడంకాలతో తన్ని సర్ప సర్ప అనడంతో ఆయనకి భగ్గుమన్నది. మూర్ఖుడా, కాముకుడివై మా చేత పల్లకి మోయించుకోవడమే కాకుండా కాలితో తన్ని సర్ప సర్ప అంటావా, సర్పమై కొండ చిలువై భూమి మీద కూలిపోని చెప్పించాడు. పెద్ద శబ్దంతో ఆ పల్లకి పగిలిపోయింది. అందులో కూర్చొని ఉన్న నహుషుడు కాస్త పెద్ద కొండ చిలువై అక్కడి నుంచి భూలోకంలో తల్లకిందులుగా పడిపోయాడు. వాడు వెంటనే ప్రభు ప్రభు అగస్త్య మహర్షి రక్షించని ఏడ్చాడు. చేసిన పాపం అనుభవించు, కృతయుగంలో నువ్వు కొండ చిలువయ్యావు, ద్వాపర యుగం దాకా కొండ చిలువుగా అడవుల్లో తిరుగు. ద్వాపర యుగంలో మీ వంశంలో పాండవులు పుడతారు, అప్పుడు భీముడు అనేవాడు ఇక్కడికి వస్తాడు, ఆ భీముడిని నువ్వు చుట్టముట్టేయి. అప్పుడు భీముడిని రక్షించుకోవడానికి ధర్మరాజు వస్తాడు, ఆ ధర్మరాజుని నువ్వు కొన్ని ప్రశ్నలు వెయ్యి, ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతాడు, దానికి నహుష ప్రశ్నలు అని పేరన్నమాట. ఆ నహుష ప్రశ్నలు సమాధానం ధర్మరాజు చెప్పగానే నీకు శాప విముక్తి అయి తిరిగి స్వర్గానికి ఎడతావు, అప్పటిదాకా భూలోకంలో కొండ చెరువుగా ఉండన్నాడు. పాపం అరణ్య పర్వం దాకా, మళ్ళీ మహాభారతంలో అరణ్య పర్వం వచ్చేదాకా కూడా వాడు అలా కొండ చెలువుగానే ఉన్నాడు. అంత బతుకు బతికి చివరకు కొండ చెలువు అయిపోయాడు. కొండలా హాయిగా ఉండేవాడు, చిలువుగా మారిపోయాడు. ఈ విధంగా మహాపతివ్రత జోలికి వెళ్ళి భ్రష్టుడైపోయాడు వాడు. ఆ తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శచీదేవి తన భర్తతో పాటు భక్తితో అమ్మవారిని ప్రార్థించి, అమ్మా జగన్మాత, నీ అనుగ్రహం వల్ల నా భర్త వచ్చాడు, పాపాలు పోయాయి, సింహాసనం కూడా మాకు దక్కింది అనగా, అప్పుడు ఆవిడ భూలోకంలో గోకర్ణం అనే ఒక దివ్యక్షేత్రం ఉంది, మహాశివరాత్రి పర్వదినన్నాడు వెళ్ళి 1000 ఘటములతో నువ్వు నీ భర్త అభిషేకం చేస్తే ఇంకెప్పుడూ భవిష్యత్తులో గురుద్రోహం చేయకుండా ఉంటారు. గురుద్రోహం అనే మహాపాపం చేయకుండా ఉండాలంటే గోకర్ణంలో సహస్రఘట అభిషేకం చెయ్యి అనగానే వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి ఇసుకని రాగి మట్టితోటి, సంకటి మట్టితోటి వీటన్నిటితోటి కలిపి, మళ్ళీ ఇసుక కరిగిపోకూడదు కదా, అభిషేకం చేస్తుంటే ఇసుక పోతుంది, అందుకని దాని మీద రాగితో తయారు చేసిన ఒక కవచం బోర్లించారు. పైన రాగి కవచం ఉంటుంది, కింద లింగం ఉంటుంది అనమాట. అప్పుడు 1000 కుండలతోటి వాళ్ళు అభిషేకం చేశారు. అభిషేకం అయిపోయింది, అయిపోయాక ఇప్పుడు రాగి కవచం బయటికి తీశారు. తీయగానే ఆ రాగి కవచం అందమైన అమ్మవారిగా మారిపోయింది. ఆ రాగి కవచం అమ్మవారిగా మారితే అది అన్నమాట తామరగౌరి అంటే. 1000 కడవలతో ఆనాడు అభిషేకానికి వెచ్చుకుని శివలింగం మీద పెట్టిన కవచాన్ని తన అమ్మవారి రూపంగా మార్చుకుని, నేను శివుడికి వెనక భాగంలో ఉంటాను, నన్ను కూడా దర్శించి తరించండి అన్నది. అంతపూర్వం ఈ తామరగౌరీదేవి యొక్క విగ్రహం లేదు. ఇంద్రుడు, శచీదేవి అభిషేకం చేసి తామరగౌరిని భూలోకానికి తెచ్చారు. అందుకే అక్కడికి వెళ్లే ముందు మనం ఏం చేయాలో తెలిసినా, ఇంద్రుడు తామరగౌరిని ప్రతిష్ఠించాక తన పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ఇంద్రుడికి ఇంద్రేశ్వరుడు అని పేరు. ఆ ఇంద్రేశ్వరుడు మహాగణపతికి పక్కనే ఉన్నాడు. చూసారా మీరు, మహాగణపతి దగ్గర నుంచి బయటికి రాగానే కుడివైపున పెద్ద శివలింగం ఉంది కటకటాల్లో. ఆ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఇంద్రుడే ప్రతిష్ఠించాడు, ఇంద్రేశ్వరుడు అని పేరు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు తామరగౌరిని ప్రతిష్ఠించాక. అమ్మని ప్రతిష్ఠిస్తే అయ్యని కూడా ప్రతిష్ఠించాలి, అందుకే దానికి ఇంద్రేశ్వరుడు అని పేరు. ఈ ఇంద్రేశ్వరుణ్ణి, తామరగౌరిని తప్పక చూడాలి, దర్శనం చెయ్యాలి, వీలుంటే కుంకుమ పూజ లాంటివి చేయించుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేయగానే గురుద్రోహ పాపం సంపూర్ణంగా నశించింది. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గురుద్రోహ పాపం మేము చెయ్యమని మొక్కుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మనం కూడా తెలుసో తెలియకో గురువుని తిట్టినా ఉండొచ్చు, భవిష్యత్తులో తిట్టవచ్చు. ఆ తిట్టకుండా ఉండడానికి, ఇంతకు పూర్వం తిట్టిన దోషం తొలగడానికి ఈ ఇంద్రేశ్వరుణ్ణి, అమ్మవారిని తామరగౌరిని చూచి తరించాలి అని శాస్త్రం చెబుతున్నదనమాట. ఈ విధంగా ఈ సంధ్యా సమయంలో ఇంద్రప్రతిష్ఠితమైన ఇంద్రేశ్వరలింగ మహిమ, తామరగౌరి ఆవిర్భవించిన మహిమ చెప్పుకున్నాం. తామరగౌరి కోసం ఆ కవచం పైకి తీయగానే ఆ శివలింగం తనంత తానే మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. అందువల్ల కూడా మనం తరచుగా సముద్ర తీరంలో ఇసుకతో లింగాన్ని చేసి దాన్ని ఎవరికి వాళ్ళే, ఒకళ్ళతో సంబంధంలా, పురోహితుడు వచ్చాడా లేదా పక్క వాళ్ళు వచ్చారా లేదా అని ఇతరుల కోసం కాకుండా మనల్ని ఉద్ధరించుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎలాగో కోటి తీర్థం దగ్గర ఒక రోజున మనం అక్కడ లింగ ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ చేసినా లింగం లింగమే. కోటి తీర్థ ప్రాంగణంలో చేస్తే ఇంకా కోటి కోట్ల ఫలితం వస్తుంది. సోమవారం పెట్టారు, అది ఆదివారం పెట్టారు. ఆ రోజు కూడా అక్కడ అభిషేకం చేసుకుందాం. మరొక్కసారి అందరూ నమః పార్వతీ పతయే.